ఒకప్పుడు హిరణ్యాక్షుడని ఒక పాపాత్ముడు ఉన్నాడు. కశ్యప ప్రజాపతికి దితి అనే భార్య వల్ల ఇద్దరు కొడుకులు పుట్టారు, ఒకడు హిరణ్యాక్షుడు, ఒకడు హిరణ్యకశిపుడు. అందులో హిరణ్యాక్షుడు అనేవాణ్ణి శ్రీమన్నారాయణుడు వరాహ రూపమెత్తి చీల్చి చెండాడి చంపి పారేశాడు వాణ్ణి. ఈ హిరణ్యాక్షుడికి చాలామంది కొడుకులు ఉన్నారు, శంబరాసురుడు, మదోత్కటుడు, వజ్రనాభుడు, మహాకవచుడు, అంధకుడు, మూఢుడు, పాపాత్ముడు, అసురుడు. ఇలాంటి వాళ్ళు దాదాపు 2000 మంది ఉన్నారండి. వాడికి గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదని 2000 మంది సంతానం వాడికి. ఈ కొడుకుల్లో ఒక కొడుకు పేరు అంధకాసురుడు, వాడు అంధకుడు అని పిలువబడేవాడు. వాడు పుట్టుకతో గుడ్డాడు, గుడ్డాడు కానీ భయంకరమైన బలిష్టమైన శరీరం కలిగిన వాడు. వాడు పట్టుకు 5-6 ఏనుగుల్ని సునాయాసంగా తినేసేవాట, సులువుగా తినేసేవాట. ఏనుగుని అలా పట్టుకుని గోళ్లతో చీల్చి తినేసేవాడు వాడు. సాధారణంగా ఏనుగుని చంపడమే కష్టం, అందున గోళ్లతో చీల్చి తినడం మరింత కష్టం. దాన్ని బట్టి వాడు ఎంత బలవంతుడు. అయితే నేను గుడ్డాడు, వాడి దగ్గరకు వస్తేనే ఏదైనా జంతువుని వేటాడి తినగలడు, దూరంగా ఉంటే దేని వేటాడలేడు వాడు. వాడి సోదరులు హిరణ్యకశిపుడి యొక్క తక్కిన కొడుకులు వీడిని ఏడిపిస్తూ ఉండేవారట, తరచుగా ఏడిపిస్తూ ఉండేవారట. హిరణ్యకశిపుడికి కూడా 4 కొడుకులు కదా, ప్రహ్లాదుడు, హులాదుడు, అనుహులాదుడు, వికలాదుడు. అందులో ప్రహ్లాదుడు పరమసాత్వికుడు, తమ్ముళ్ళు మాత్రం వాళ్ళకి అంత మంచితనం ఎక్కడ ఏడుస్తుంది, వాళ్ళంతా తండ్రి పోలికలు. ప్రహ్లాదును మాత్రం అమ్మగారి యొక్క పోలికతోటి మహానుభావుడై పుట్టాడు. ప్రహ్లాదుడు పాతాళానికి వెళ్ళిపోయాక ఈ ప్రహ్లాదుడి సోదరుడు ఈ శంబరాసురుడు, వజ్రనాభుడు, మదోత్కటుడు వంటి హిరణ్యాక్షుడు కొడుకులు వీళ్ళంతా అంధకుడి దగ్గరకు వచ్చి గుడ్డి పీరుగా, మన వంశంలో అలా పుట్టావరా, ఇతరుల మీద ఆధారపడి బతుకుతావురా, దగ్గరకు వస్తే కానీ జంతువుని వేటాడలేవురా అని రోజు తిట్టేవారట, హాస్యం పట్టించేవారు, వేళాకోళ పడేవారు. అంధకుడికి చాలా బాధ కలిగింది. గుడ్డిగా పుట్టడం నా తప్పేమిట్రా, మా నాన్న నన్ను అన్యాయంగా గుడ్డాన్ని చేసేవాడు అని బాధపడేవాడు. కొంతకాలానికి వాడికి పరమ బాధ కలిగింది. ఛీ, ఈ గుడ్డి బతుకు కూడా ఓ బతుకైనా అనుకున్నాడు వాడు. ఈ బతుకు నుంచి ఎలా అయినా బయటపడాలి, ఏం చేస్తే ఈ గుడ్డి బతుకు నుంచి బయటపడతాం అనుకున్నాడు వాడు. వెంటనే కులగురువు అయిన శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. శుక్రాచార్యుడు దానవ గురువు, మహాశక్తిమంతుడు. అటువంటి వాడు చాలా అరుదుగా ఉంటారు. ఈ ప్రపంచమంతా ఒక ఎత్తు, శుక్రుడు ఒక్కడు ఒక ఎత్తు. బృహస్పతి శుక్రాచార్యుడి శక్తి ముందు సగం కూడా లేని శక్తి కలిగిన వాడు ఆయన. ఎటు చెట్టుపోయినా ఆయనకి ఇరిగి తేడా ఏంటంటే, బృహస్పతి గారు ఉద్యోగం గొప్పది, మంచి గవర్నమెంట్లో పనిచేశాడు ఆయన. శుక్రాచార్యుడు దురదృష్టం, రాక్షసుల కొలువులో ఉన్నాడు. పాపిష్టివాడి దగ్గర ఉద్యోగం చేసేవాడు ఎంత శక్తివంతుడైనా అంత పేరు పొందలేట. అందుకనే నీచాశ్రయాహ నశోభంతే, నీచులను ఆశ్రయించుకున్న వాళ్ళు శోభించరు. ఎంత గొప్పవాడైనా తన వంశం యొక్క ప్రభావం తన మీద పడుతుందని ఒక శాస్త్రం. అందుకని ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం మహాత్ములతో స్నేహం చెయ్యాలి, మహాత్ములతో తిరగాలి. నీచులతో అడ్డమైన వాడితో తిరిగితే అవుతున్నమాట, పిచ్చి బుద్ధులు వస్తాయి, దాంతో తెలియకుండానే పతనం అయిపోతాం. అందుకని జ్ఞానులు ఎవరితో పడితే వాడితో ఎక్కువ తిరగరు, తిరిగితే ఏమవుతుంది, కొంతకాలానికి గౌరవం కోల్పోతాం మనం. మొదట్లో ఏమంటారు, 2 రోజులు దూరంగా ఉన్నప్పుడు గురువుగారు అంటారు, ఫోన్లే దగ్గరికి రానిచ్చానంటే 2 రోజులు పోయాక గురువుగారు పోయి హాయ్ గురువు అంటారు. ఇంకా 4 రోజులు నా దగ్గరకు వచ్చి సేవ చేయడం మొదలెట్టాను అనుకోండి, ఎరా గురువు అంటారు, హాయ్ గురువు కూడా పోతుంది. ఇంత ప్రమాదం మనుషులతోటి. అందుకనే మనుషుల్ని ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా లిమిట్గా మాట్లాడాలి. అతి పరిచయం మంచిది కాదు, అతి పరిచయాద్ అవజ్ఞ, అతి పరిచయం వల్ల చులకనతనం ఏర్పడుతుంది. పాపాత్ముల దగ్గర ఉద్యోగం చేసి వాళ్ళ తిండి తింటే ఆ పాపిస్ట్ ఎఫెక్ట్ నీ మీద కూడా పడుతుందిగా. కొంతమంది చూశారు గవర్నమెంట్ ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్గా ఉండి కూడా ఆ పై ప్రభుత్వం వల్ల జైలు పాలైన వాళ్ళు ఎంతోమంది లేరు. అందుకే ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర కొలువు చేయకూడదని చేస్తున్నారట. అలాంటిప్పుడు మనకు కష్టం అనిపిస్తే లీవ్ అయినా పెట్టేనా వెళ్ళిపో, లేదా ఎక్కడికైనా పోవాలన్నారు, ఏం చేస్తాం, తప్పదు ఉద్యోగం చేయాలి. మరి రామరామ కొన్ని పాపిష్టి పనులు చేయలేరండి బాబు. పాపం శుక్రాచార్యుడు ఏంటంటే శక్తివంతుడు కనుక ఈ పాపాత్ముల వల్ల ఆయనకు నష్టం లేదు, కానీ ఆయనకి రావాల్సిన కీర్తి రాలేదు. శుక్రాచార్యుడు ఒకప్పుడు శివుడి కోసం తపస్సు కోసం వెళ్ళాడు. మృత సంజీవని అని ఒక విద్య సంపాదించడం కోసం వెళ్ళాడు. చచ్చిన వాడిని బ్రతికించే విద్య కావాలి ఆయనకి. దానివల్ల రాక్షసులకు ఉపకారం చేద్దామనే ఉద్దేశంతో, దేవతల నుంచి రాక్షసుల్ని రక్షించాలనే ఉద్దేశంతో శివుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వర నాకు చచ్చిన వాడిని బ్రతికించే విద్యను ప్రసాదించు అన్నాడు. దానికి మృత సంజీవని అని పేరు. మృతులను సంజీవనము చక్కగా బ్రతికించేది, మామూలుగా కాదు, ఇంకొంచెం ఆరోగ్యంగా బ్రతికించే శక్తి కలిగిన మంత్రం అది. అప్పుడు శివుడు నవ్వి, అంత తేలిగ్గా మృత సంజీవనం నీకు అసలు ఇవ్వకూడదు, నువ్వు రాక్షసుల దగ్గర పనిచేస్తావు, నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ ఉద్యోగం మంచిది కాదు, నేను నీకు ఈ మంత్రం ఇచ్చాను అనుకో, దిక్కుమాలను బతికిస్తావు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, నీకు గనక నేను మృత సంజీవనం అనే విద్య ఇస్తే దానివల్ల దానవులకు లాభం, ప్రజలకు నష్టం, అంత తేలిగ్గా ఇవ్వను అనగా నాకు కావలసిందే అన్నాడు ఈయన. అయితే ఓ పంచి, 100 సంవత్సరముల పాటు నా కోసం తపస్సు చేయి. ఆ తపస్సు ఎలా ఉండాలో తెలుసా? సూర్యోదయానికి మొదలుపెట్టి, సూర్యోదయంతో మొదలుపెట్టి సూర్యాస్తమయం వరకు ఓ చెట్టుకి తల్లకిందులుగా వెళ్ళాడు. అడవిలో చెట్టు ఉందిట, ఆ చెట్టు కొమ్మకి కాళ్లతో పట్టుకుని తలకిందులుగా వెళ్ళాడు. ఎప్పటి నుంచి? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 12 గంటలు చెట్టు కొమ్మని ఇలా కాళ్లతో పట్టుకుని వెళ్ళడం ఎంత కష్టమండి? చేతులతో గట్టిగా కొమ్మ పట్టుకుని వెళ్ళడమే కష్టం. అటువంటిది కాళ్లతో పట్టుకుని తలకిందులుగా వెళ్ళాడాలి. నీ తల కింద, ఏది కిందగా వెళ్ళాడుతున్నప్పుడు సరిగ్గా తల కింద ఓ పెద్ద కొంపటి పెట్టి అందులో ఎవడో ఒకడు పొగ పెట్టాలి. అది కూడా ఏమిటనమాట, కణధూమం. పొగాకుని చిన్ని చిన్ని ముక్కల కింద చేసి అందులో వేస్తే ఆ పొగ వస్తుంది కదా, ఆ ధూమమును కణధూమం అంటారనమాట. వర్జీనియా పొగ అనుకుని ఉంటుంది సార్, ఇంత ముక్కల కింద చేసేస్తారు. ఆ పొగలా ఒకడెవడో ఒకడు వేస్తూ ఉంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ పొగలా పీల్చాలట. అది కూడా తలకిందులుగా వెళ్ళాడుతూ గట్టిగా. ఎవడన్నా అవతలవాడు పొగ విడిచిపెడితేనే కడు బయర్లు కంపితే అటువంటిది సాయంకాలం దాకా పీల్చాలి. పీల్చి ఆ తర్వాత కిందకి దిగి మళ్ళీ సంధ్యావందనం చేసుకుని ఏదో కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలెట్టాలి. ఇలా 100 సంవత్సరములు కణధూమము పీలుస్తూ తల్లకిందులుగా వేళ్లాడుతూ ఓం నమశివాయ ఎడతెరపు లేకుండా జపం చేయాలి. పైగా ఇంత పొగ పీలుస్తూ తలకిందులుగా ఉండిట ఓం నమశివాయ ఓం నమశివాయ అని జపం చేయాలి. అలా 100 ఏళ్ళు తర్వాత నువ్వు బతికితే అప్పుడు నీకు మృత్యుంజయ మహామంత్రం ఇస్తాను, మృత సంజీవన విజయిస్తాను అనగా అలాగే చేస్తానని అడిగాను. నిజంగా 100 ఏళ్ళు అలా చేస్తే మళ్ళాంటి వాళ్ళని బతుకుతాం, ఒకసారి రేపు ట్రై చేయండి, మళ్ళీ నా మీద పడతారు లేని పనుకోవడం ఎందుకు వచ్చింది కానీ అసంభవం అది. కానీ ఆయన మహాత్ముడు, మహాతపస్యాలి. మాటలేంటి, విష్ణు వక్షస్థలం నుంచి పుట్టిన భృగు కొడుకు. అందువల్ల వెంటనే ఏం చేశాడు ఆయన, తల్లకిందులుగా వెళ్ళాడు, జపం మొదలెట్టాడు. కలిసి వచ్చే వాళ్ళకి నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు, కానీ కడుపుతో ఉన్న పెళ్ళం వచ్చినట్టుగా ఆయనకి ఒక అద్భుతమైన అదృష్టం కలిసి వచ్చింది. అది ఎలాగా అంటే, ఈయన తప్పనిసరిగా తల్లకిందులుగా చెట్టుకు వేళ్లాడుతూ 100 ఏళ్ళు తపస్సు చేసి తీరుతాడు, చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమైతే మృత సంజీవన విద్య వస్తుంది, వస్తే రాక్షసులకి లాభం, దేవతలకి హాని. కాబట్టి తపస్సు జరగకుండా అయినా చూడాలి, జరిగితే ఆ మంత్రశక్తి రాక్షసులకు ఉపయోగపడకుండా చెయ్యాలనుకుని వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, తన కూతురు జయంతిని పిలిచాడు. జయంతి, నువ్వు పరమసుందరివి, తపస్సు చేసుకుంటున్న శుక్రుడి దగ్గర వగలు ఒలికించి ఆయన్ని బుట్టలో వేసుకుని తపస్సు చేసేవాడిని పాడు చేయి. నువ్వు తలుచుకుంటే అంత, వాడు కఠోర నియమంతో తపస్సు చేస్తున్నప్పుడు వాడు బుట్టలో పడిపోయేలా చేయి, వాడి తపస్సు పాడైపోవాలి. వెళ్ళనగానే ఈవిడ బయలుదేరింది. ఆవిడ వచ్చి రాగానే అప్పుడే శుక్రాచార్యుడు చెట్టు కొమ్మకి పైకి ఎక్కి తల్లకిద్దులుగా వెళ్ళాడబోతున్నాడు. ఆయన్ని చూచింది, ఈ మహానుభావుడి తపస్సుని నా వగలతో ఉయ్యారాలతో పాడు చేయటం ధర్మం కాదనుకుంది. ఆయన మీద అంత గౌరవం కలిగింది. వెంటనే ఆవిడ 2 చేతులు జోడించి, శుక్రాచార్య నేను నీకు సాయం చేస్తానంది, ఏం చేస్తావమ్మా అన్నాడు ఆయన. శివుడు 100 సంవత్సరాలు మిమ్మల్ని తలకిందులుగా వెళ్ళాడుతూ కణధూమం పీల్చమన్నాడు. మీరు కింద కుంపటి పెట్టుకున్నారు, అందులో ఇంత పొగ వేసుకున్నారు పొగాకు, కానీ అది కాసేపటికి ఆ పొగాకు ఏమవుతుంది, కాలిపోయి బూడిదైపోతుంది, అప్పుడు పొగ రాదు, పొగ రాకపోతే మీ తపస్సు పాడైపోతుంది. అవునా అనగానే అవునోయ్ అన్నాడు ఆయన. మీరు ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఇలాగే చెట్టుకి తలకిందులుగా వెళ్ళాడండి, కింద నేను కుంపటి పెట్టి గడీ గడీకి అందులో పొగాకు వేస్తూనే ఉంటాను, అందులోంచి పొగ వస్తూ ఉంటుంది, ఆ కణధూమం మీరు పీల్చండి, అంటే పొగ ఆకుండా నేను చేస్తాను, మీకు ఆ సాయం చేస్తాను, మీరు జపం చేసుకోండి. కిందకి దిగాక మీ ముఖం అంతా కందిపోతుంది కదా, పొగ పీల్చి పీల్చి తల్లకిందులుగా ఉండి రక్తం అంతా కిందకి దిగిపోయి నానా బాధ పడతారు మీరు, అప్పుడు నేను మీకు సేవ చేస్తాను అనగా సరేనన్నాడు ఆయన. ఆవిడ రోజు కింద కుంపటి పెట్టేది, పొగేసేది, పొమ్మం లేక పొగేసారనేవారు కానీ ఈయనకి తపస్సు ఫలించడానికి పొగ పెట్టింది ఆవిడ. ఆ పొగ పీల్చాడు ఆయన, కఠోర తపస్సే చేశాడు. సాయంకాలానికి ఆయన ముఖం అంతా దొరకగా ఎర్రగా అయిపోయేది, కందిపోయేది. ఆయన కిందకి దిగ్గానే పాపం ఆవిడ తామరాకులు పట్టుకొచ్చి చల్లని తామరాకు నీళ్ళు ఆయన మొహం మీద పోసి ఆ తామరాకులతో తుడిచి కొంగుతో తుడిచి ఆయన పడుకోబెట్టి సేవ చేసేది. పడుకోబెట్టి సేవ చేసిన రవ్వంతా కూడా ఆయన ఏ విధమైనటువంటి కామోద్రేకం పొందలేదు. అది నిష్ఠంటే. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో శుక్రాచార్యుడి దగ్గర తెలుసుకోవాలి. 100 సంవత్సరముల కాలం రోజు ఆవిడ ఎంత సేవ చేసినా స్త్రీ అనే విషయం మర్చిపోయాడు ఆయన. అంత ఇంద్రియ నిగ్రహంతో రోజు కణధూమం పీలుస్తూ ఓం నమశివాయ అనే మంత్ర జపం చేస్తూ ఆయన మహాతపస్సు పూర్తి చేశాడు. ఈ 100 సంవత్సరముల మహాతపస్సు పూర్తి చేయగానే ఈశ్వరుడు మెచ్చుకుని ప్రత్యక్షమై, శుక్ర అవక్రమైన నీ దీక్షకి మెచ్చుకున్నాను, అందుకే నేను నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను. అసలు నీ వంశమే అంత, మీ గోత్రమే అంత, మీరు అవసరమైతే తపస్సు కోసం ప్రాణం ఇస్తారు, మహాత్ములు మీరు. నీకు ఈ క్షణమే మృత సంజీవని అనే మంత్రం ఇస్తున్నాను. ఈ మంత్ర ప్రభావంతో చచ్చిన వాణ్ణి తక్షణం బ్రతికించగలుగుతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోసమా, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని నేను ఈ మంత్రం ఇచ్చాను కదా అని నీ మంత్రం నా మీద ప్రయోగించకు. నువ్వు ఎవరి మీదైనా ప్రయోగించకు, నా చేతిలో చచ్చిన వాడి మీద ప్రయోగించకు. అది అంతరార్థం. నేను ఎవరన్నా శూలంతో పొడి చంపాననుకో, వాడిని ఈ మంత్రంతో బతికించకు. ఇంకెవరైనా చంపితే మాత్రం జీవులని వాళ్ళని బతికించు. ఔచిత్యం పాటించు. ఈ మంత్రం అత్యావశ్యక స్థితిలో ఉపయోగించాలి. ప్రతి అడ్డమైన వాడిని బతికించేస్తే ఏమైపోతుంది, సృష్టి యొక్క ధర్మం పాడైపోతుంది. సుమ అనగా నేను అత్యావశ్యక సమయంలోనే ఉపయోగిస్తానండి అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. ఈలోపు బృహస్పతి ఏం చేశాడు, ఈ శుక్రాచార్యుడు ఇక్కడ ఇలాగా తపస్సు చేసుకుంటూ ఉండగా అచ్చం శుక్రాచార్యుడు వేషం వేసుకుని రాక్షసుల దగ్గరికి వెళ్ళాడు. రాక్షసులంతా గురువుగారు గురువుగారు వచ్చేసారు, ఏమిటంటే తపస్సు ఫలించింది, నాకు మృత సంజీవనం అనేటటువంటి మంత్రం వచ్చింది, ఆ మంత్రంతో మిమ్మల్ని రక్షిస్తాను, ఈలోపు మీకు పాఠం చెబుదామని వచ్చాను, కూర్చోండి అని వాడిని కూర్చోబెట్టి ఈరోజు నుంచి వేదములు లేవు అనండి అనగానే, ఇది వరకు వేదాలు ఉన్నాయన్నారు కదండి అంటే మృత సంజీవని రాని క్రితం వేదాలు ఉన్నాయన్నాను, ఇప్పుడు విద్య వచ్చిందిగా ఇంకా మనకు వేదాలతో పనే ఉంది, వేదాలు లేవు ఏమనాలి అంటే వాళ్ళు లేవన్నారు. వేద కర్మలు విడిచిపెట్టండి, విడిచిపెట్టేస్తామన్నారు, సంధ్యావందనం లేదు, యజ్ఞోపేతాలు తీసేయండి అని వాళ్ళందరినీ భ్రష్టులు చేసేశాడు. ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే వేదమతం నుంచి వాడిని దూరం చేయాలి. అందుకే ఆయన వాళ్ళందరినీ పాడు చేయడం మొదలెట్టాడు. ఏది ఇక్కడ ఈయన తపస్సు చేసుకుంటున్న రోజుల్లో ఈయన తపస్సు ఫలించి రాక్షసులకేసి పెడదాం అనుకోగానే ఎదురుగుండా జయంతి కనపడింది. పాపం వెంటనే ఆయన జయంతి రెండు చేతులు పట్టుకుని, జయంతి జయంతి నీవే గనక నాకు సేవ చేసి ఉండకపోతే అసలు నాకు శివుడు ప్రత్యక్షమయ్యేవాడా, నాకు ఈ మంత్రం వచ్చేదా, నీ వల్లే నా తపస్సు ఫలించింది, నువ్వు చేసిన సేవ అంతా ఎంత కాదు అపూర్వమైన సేవ, ఇంత సేవ చేసి కూడా ఎక్కడ కామం వల్ల నా తపస్సు పాడవకుండా కాపాడావు, కేవలం పాదసేవే చేసావు, వగలతో నన్ను బొట్లో వేసుకోలేదు, నీ వల్ల అన్ని రకాలుగా నేను బాగుపడ్డా, నీకేం కావాలో కోరిక తీరుస్తాను, ఇప్పుడు తీరుస్తాను కోరిక, నీ కోరిక ఏం కావాలో కోరుకో, ఎందుకంటే నాకు తపస్సు సిద్ధించింది కదా అన్నాడు. అప్పుడు ఆవిడ నేను నీ భార్యను అవ్వాలండి అన్నది. శాశ్వతంగా భార్య అయ్యే అవకాశం నీకు లేదు, కానీ ఓ పని చేద్దాం, రహస్యంగా 10 సంవత్సరములు ఎవరికీ కనపడకుండా అదృశ్యంగా ఈ ప్రాంతంలో నీతో క్రీడించి 10 ఏళ్ల తర్వాత వదిలేస్తానన్నాడు ఆయన. చాలండి అంది ఆవిడ. ఈ 10 ఏళ్ళు ఆవిడతో ఆయన అదృశ్య రూపంలో తిరుగుతున్న ఈ కాలంలో బృహస్పతి పూర్తిగా రాక్షసుల్ని కంపు చేసి పారేశాడు. ఈ 10 ఏళ్ళు అయ్యాక జయంతిని వదిలేసి మళ్ళీ తన రాక్షసుల దగ్గరికి వచ్చేసరికి అక్కడ రాక్షసుల మధ్యలో కూర్చున్న మరో శుక్రాచార్యుడు కనబడ్డాడు. ఈయనకి అర్థం ఏంది, వీడు శుక్రాచార్యుడు కాదు వక్రాచార్యుడు అని. ఒరే రాక్షసులారా, నేను రా అసలు శుక్రాచార్యుడి అంటే ఈ పాత ఆయన బొట్లో పడిపోయారు కదా, అందుకని వాళ్ళు చెప్పో నువ్వేమిటి శుక్రాచార్యుడివి, మా ఒరిజినల్ గురువు ఈయన, నువ్వు డూప్లికేట్ అన్నారు. అయితే మీకు మృత సంజీవన విద్య ఫలించక మీరు నాశనం అయిపోండి చెప్పించేశాడు ఆయన. ఆ శాపం ఇవ్వగానే బృహస్పతి గారు అసలు రూపం ధరించి, ఈ దీనికోసమే వెళ్ళేలా ప్రశ్నలు చేశాను, నువ్వు శాపం పెట్టావుగా కాబట్టి నీ మృత సంజీవనం ఈ రాక్షసులు ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళ వంశం వాళ్ళకి పనికిరాదు అని చెప్పించిపోయాడు. ఈ రాక్షసుల్లో అంధకుడు అతని సోదరులు లేరు. ఇప్పుడు అంధకుడిని తెగ తిట్టేశారు కదా సోదరులు, అందుకని వాడికి దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చి ఈ కథ అంతా తెలుసుకుని మృత సంజీవనం అనే విద్య దగ్గరున్నవాడు మమ్మల్ని శపించని వాడు మా గురువుగారు, కాబట్టి ఇప్పుడు గురువుగారి వల్ల మా వంశం తరింపబడుతుంది, నాకు ఆయన దారి చూపిస్తాడు, కష్టాలు వచ్చినప్పుడు గురువుని పట్టుకోక ఎవరిని పట్టుకుంటారు? ఈ ప్రపంచంలో ఎన్ని వెకిలి వేషాలు వేసినా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా క్షమించి రక్షించేవాడు ఒక గురువు మాత్రమే. గురువుని ఒక్కడిని పట్టుకుంటే మనం మహాపాపాల నుంచి ఉద్ధరింపబడతాం అనుకుని పరుగు పరుగున గురువుగారి కాళ్ళ మీద పడ్డాడు. వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడి, గురుదేవ మా రాక్షసులకి మీరే దిక్కు, నన్ను రక్షించండి అనగానే ఆయన, ఒరే నాకు నీ విషయం అంతా తెలుసు, నాకు దివ్య దృష్టి ఉంది, అందువల్ల నిన్ను చూడగానే నీ బాధ అర్థమయ్యింది. నీ సోదరులు దెప్పుతున్నారు, సాటివాళ్ళు నిన్ను దెప్పుతున్నారు, గుడ్డాడా నీ బతుకి అంతరా అంటున్నారు, అందుకే నువ్వు ఏడుస్తున్నావు కదా అంటే, అవునండి అన్నాడు. నువ్వు గుడ్డివాడివైనా ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని గొప్ప పనులు చేసే వరం నీకు ఇస్తాను, నేను చెప్పినట్టు వింటావా అనగా, వింటానండి అన్నాడు. నేను నీకు బ్రహ్మమంత్రాన్ని ఇస్తాను, ఈ బ్రహ్మమంత్రాన్ని 100 ఏళ్ళ పాటు జపం చెయ్యి. ఆ జపానికి మెచ్చుకొని బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మని నేను కోరినట్టుగా కోరు, నేను చెప్పినట్టుగా కొన్ని వరాలు కోరు అని చెవిలో కొన్ని రహస్యాలు చెప్పాడు. ఇలాగే కోరు బ్రహ్మని అన్నట్ట. అలాగేనని గురువుగారికి నమస్కరించి వీడు మందర పర్వతం మీదకి వెళ్ళాడు. మందర పర్వతం మీద పాదాంగుష్టము నేల మొప్పి తపమొప్పం చేసి సద్భక్తిమైన ఒక కాలి బొటనవేలు నేల మీద మోపి, ఈ కుడికాలు ఎడమ మోకాలు మీదకి చేర్చి, రెండు చేతులు ఇలా పైకెత్తి, ఈ అంధకాసురుడు, ఈ గుడ్డాడు బ్రహ్మదేవుడి మంత్రాన్ని, గురువుగారిచ్చిన మంత్రాన్ని భక్తితో జపం చేస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేశాడు, కఠోర తపస్సు చేశాడు. ఆ మహాతపస్సుకి మెచ్చుకొని, భయంకర తపస్సుకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు ధాత విధాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వాడు ఏమన్నాడు, కళ్ళు లేకపోయినా ఎక్కడ ఏం జరుగుతున్నా నాకు తెలియాలి, గుడ్డివాడిని కూడా చూడగలిగి ఉండాలి. అంటే కళ్ళు ఇలా మూసుకునే ఉంటాయి కానీ నాకు అన్నీ కనబడాలి, ఇలా కళ్ళు మూసుకున్న నాకు ఎదురుగుండా కెమెరా ప్రజలు అందరూ కనబడాలి. తథాస్తు అన్నాడు ఆయన. ఇంక రెండో వరం ఏమిటి, నేను ఎవరినైనా జయించగలిగే శక్తి ప్రసాదించు అనగా దేవతలు రాక్షసులు మొదలైన జాతి వాళ్ళందరినీ జయిస్తావు నువ్వు అన్నాడు ఆయన. ఇంకా మూడవది, మరణం లేని వరం నువ్వు ఎలాగో ఇవ్వవు కదా, అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా నేను అందరి చేత పూజింపబడే పార్వతీదేవిని పొరపాటున కామంతో తాకితే తక్షణం నాకు నా శరీరం విడిచిపెట్టేటట్టు చెయ్యి. తథాస్తు అన్నాడు ఆయన. పార్వతీదేవిని ముట్టుకుంటావా నువ్వు, ముట్టుకుంటే చావాలనుకుంటున్నావు కదా, అలాగే అనగా చావు కూడా కాకూడదు అది. నేను పార్వతీదేవిని ముట్టుకున్న వెంటనే నా శరీరం పరమ పవిత్రమై శివుడికి ఉపయోగపడే శరీరం అవ్వాలి అన్నాడు. తథాస్తు, నువ్వు చచ్చి కూడా శివుడి దగ్గరికి పోతావు అన్నట్టు ఆయన. మళ్ళీ వీడేమన్నాడు, అదిగో అక్కడే మెలికి పెడుతున్నావు, చచ్చి కాదు పార్వతీని తాకిన వెంటనే నేను ఈ శరీరంతో శివుడికి అధ్యక్షుడిని అవ్వాలి, శివుడి దగ్గరికి వెళ్ళి శివభక్తుడిని అవ్వాలన్నాడు ఆయన. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఇన్ని విచిత్ర వరాలని గురువుగారు కోరమన్నారట, అందుకని కోరాట. అందుకే గురువుగారిని పట్టుకుంటే ఎలా కోరుకోవాలో తెలుస్తుంది మనకి, చావు నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుంది, చచ్చే చావు నుంచి బయటపడే అవకాశం వస్తుందన్నమాట. కాకపోతే మన వాళ్ళు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఒక గురువుని పట్టుకుంటే నువ్వు ఎప్పుడో బాగుపడతావు, నిమిషానికి ఒక గురువు అనమాట. మధ్యపర్తి సత్సంగంలోని వాడే, ఇంకొక సుధాకర్ గారి సత్సంగంలోని వాడే, అన్ని చోట్లకి తిరిగేవాడు చివరికి అతో భ్రష్ట ఇతో భ్రష్ట సర్వభ్రష్టుడు అవుతాడు వాడి, ఎలాగూ బాగుపడట. ఎందుకని, ఈ గురువు రక్షిస్తాడని ఆ గురువు, ఆ గురువు రక్షిస్తాడని ఇంకోడు, ఇలా అందరూ అనుకుంటారంటే చివరికి వీడు ఎవరు రక్షించారట. అందుకని జ్ఞానులు దృఢమైన విశ్వాసంతో ఒక్కడిని పట్టుకుంటారు, ఆ ఒక్కడిని పట్టుకుంటే ఎప్పుడూ బాగుపడతాడు. తక్కిన వాళ్ళని గౌరవించాలి కానీ పట్టుకునేది ఒక్క గురువునే పట్టుకోవాలి. అందులో కల్పవృక్షంలాగా దగ్గరగా ఉన్న గురువును కానీ ఎక్కడో కనపడిన వాడు ఎవడో రక్షిస్తాడని కూడా ఎంత పెంచండి, ఎప్పటికీ పరాయివాడి పరాయివాడే గుర్తుపెట్టుకోండి. మీకు అదే కదండి పెద్ద మహా అపరాధం, చవనుడి కొడుకు చేశాడు. చవనుడికి 4 కొడుకులుంటే అందులో ఒక కొడుకు ఏం చేశాట, చవనుడు వంటి పండితుడు గురువుగారి ఇంట్లో ఉంటే కన్న తండ్రిని మానేసి ఇంకో గురువు దగ్గరికి పోయాడు. దాంతో ఆయన 1000 ఏళ్ల పాటు గుడ్డివాడే నానాయాతన పడ్డాడు. చివరికి బ్రహ్మ కోసం తపస్సు చేస్తే, బ్రహ్మ మీ తండ్రి వంటి గురువుని కాదని ఇంకొకటి దగ్గరికి వెళ్ళావు, ఆ పాపం వల్లే గుడ్డివాడి పోయి అలమటిస్తున్నావు, వెళ్ళి మళ్ళీ కళ్ళు పట్టుకో అంటే తిరిగి వెళ్ళి చవనుడి కాళ్ళు పట్టుకుంటే తండ్రి గారు ఆయన అనుగ్రహించి ఉత్తముణ్ణి చేశాడు. ఇలా ఎప్పటికప్పుడు మనకి పురాణాల్లో చాలా ఉంటాయి. ఇంట్లో తండ్రి ఒక సద్గురు ఉంటే తండ్రిని మనం ఇంకో తోటికి వెళ్ళడం, అలాగే మంచి మంచి గురువులు ఇళ్లలో అన్నగారో తమ్ముడో ఇంకో బంధువో అత్తగారో మామగారో ఉంటే వెళ్ళడం అనేసి బయటికి వెళ్ళి అన్ని సత్సంగాల్లో చేరడం వల్ల చివరికి అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి రాడు. వాళ్ళు ఎలాగో రానివరు, ఇక్కడ భ్రష్టుడు అవుతాడు, చివరికి అలా అలా అధోగతులు పాలైపోతాడు. కాబట్టి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్క సద్గురువుని గట్టితో పట్టుకోండి, శుక్రుణ్ణి తప్ప ఇంకెవరిని పట్టుకోలేదు అంధకుడు. పాపాత్ముడు అయ్యుండి కూడా వాడు తరించాడు. ఆ కథ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అంధకాసుడికి వరాలు వచ్చాయి, మహాబలవంతుడు అయిపోయాడు వాడు. కళ్ళు లేకపోయినా వాడికి ఎక్కడ ఏమూలు ఉన్నదో కనపడడం మొదలయ్యింది. దాంతో ముందు దేవతల మీద దాడి చేశాడు. దేవతల్ని చితక్కొట్టి వాళ్ళందరినీ అరణ్యాల పాలు చేశాడు. అప్సరసలను చెరబట్టాడు. ఆ తర్వాత పండగల మీద పడ్డాడు. పాముల యొక్క పడగలు చితక్కొట్టాడు. ఆ పండగాల నెత్తి మీద ఉన్నటువంటి మంచి మంచి మణులు పీక్కున్నాడు. పెద్ద పెద్ద సర్పాలకి నెత్తి మీద మణులు ఉంటాయి. ఆ మణులన్నీ పీకి తన దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి పితృదేవతల మీద పడ్డాడు. పితృదేవతల దగ్గర ఉండే ఆహారం కూడా లెక్కొచ్చేట, శ్రాద్ధాన్నం అంటారు, అది కూడా పట్టుకొచ్చేసేటాడు వాడు. అక్కడి నుంచి వెళ్ళి చెండదేవతల చేత కొట్టాడు. ఇక ఒకటే ఒకటండి, ప్రపంచంలో వాడు చెయ్యని పాపం లేదు, వాడి దగ్గరికి రాని వస్తువు అంటూ లేదు. అన్ని చోట్ల నుంచి మంచి మంచి రత్నాలన్నీ దోచుకొచ్చి తన రాజధానిలో పెట్టుకున్నాడు. 1000 సంవత్సరముల పాటు పరమభోగాలు అనుభవించాడు. ఇప్పుడు వీడికి వరాలు వచ్చాక కొద్ది రోజుల పాటు గురువుని పూజించడం మానేశాడు, దేవతల్ని పూజించడం మానేశాడు. బ్రహ్మగారు వరాలు ఇచ్చినాయని తలుచుకోలేదు. భోగల ఆలస్యుడైపోయాడు. రాక్షసులు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే, ఒక్కసారి తపస్సు ఫలించి వరాలు వచ్చాక ఏ వరాలు ఇచ్చిన దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోతారు, భోగాల్లో పడిపోతారు. భోగాల వల్ల రోగాల పాలే నశించిపోతారు. భోగం వల్ల పుణ్యం క్షీణించిపోతుంది. అంత పూర్వం కఠోరంగా తపస్సు చేసినప్పుడు మొండిగా చేస్తారు, ఈ అనుభవించేటప్పుడు అంత మొండిగా పిచ్చి పిచ్చిగా సుఖాలు అనుభవిస్తారట. అలా అనుభవించేశాడు వాడు. 1000 సంవత్సరముల కాలం పాటు దేవతలు అల్లాడిపోయారు, గజగజలాడిపోయారు. ఎన్నడు మాకు దిక్కు కలదు, ఇక ఎప్పటికి మాకు దిక్కుంటుంది, ఎప్పటికి శ్రీమన్నారాయణుడు మమ్మల్ని కరుణిస్తాడు, వైకుంఠవాస నారాయణ ఈ దుర్మార్గుడు అంధకాసురుడు చేస్తున్న అకృత్యాలు నీకు తెలియవా, తెలిసి కూడా చూడనట్టు నటిస్తున్నావా, తెలియనట్టు నటిస్తున్నావా, కావు కావు అంటూ కరుణాజలధి కృపాజలధి అంటూ వైకుంఠానికి వెళ్ళారు. అప్పుడు విష్ణువు, ఈ దుర్మార్గుడు పార్వతీదేవిని కామదృష్టితో పట్టుకున్నప్పుడు మాత్రమే శివుడి చేతిలో వీడికి మరణం ఉంది, అప్పటిదాకా వీడు చావడం. ప్రస్తుతం మీరు వెళ్ళి అమ్మవారిని గట్టిగా పట్టుకోండి. అమ్మవారిని పట్టుకున్నాడా వీడు, ఇంకా అక్కడి నుంచి వీడికి పతనం మొదలవుతుంది అనగానే వెంటనే వీళ్ళు ఏం ఎరగనట్టుగా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళారు. భక్తితో అమ్మని ప్రార్థించారు. జగన్మాత రక్షించమన్నారు. హ్రీంకారాసన్న గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమం కుశధరాం శ్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అని జగన్మాతను ప్రార్థించారు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, అమ్మా మమ్మల్ని రక్షించడానికి నువ్వు ఒక చిన్న పని చేయాలి తల్లి అన్నారు. చెప్పండి నాయనా అని. అంధకుడని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు ఇప్పుడు మందర పర్వతం మీద కామోపభోగాలు అనుభవిస్తున్నాడు, తెగతాగి మత్తెక్కి అప్సరసల నాట్యాలు చూస్తున్నాడు. అక్కడికి నువ్వు ఒక మారు వేషంలో అందగత్తి రూపంలో వెళ్ళాలి, ఒక 5-6 గంటలు అక్కడ గడపాలి, ఇది మా కోరిక. అనగానే ఇదేం కోరికరా, ఎప్పుడు ఎవరిలా కోరరు, విచిత్రమైన కోరిక కోరుతున్నారు. పార్వతి నేను ఒక సుందరిగా మారాలా, వెళ్ళి ఆ దుర్మార్గుడేమో ఆటలు పాటలు ఆడుతూ ఉంటే తాగుబోతూ ఉంటే ఆ సమయంలో వెళ్ళాలంటే మరి తప్ప తల్లి బిడ్డల్ని రక్షించడానికి తల్లి అప్పుడప్పుడు మాత్రం త్యాగం చేయాలన్నారు వాళ్ళు. అమ్మవారు నవ్వుకున్నది, వెంటనే ఏం చేసింది, అత్యద్భుతమైన ఒక అప్సర స్త్రీగా మారిపోయింది, పరమ సౌందర్యమణిగా మారిపోయింది. ఇటువంటి సౌందర్యం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదన్నమాట. అమ్మ సౌందర్యం వేరు, ఇప్పుడు ఈ స్త్రీ సౌందర్యం వేరు. మంచి సమున్నత వక్షస్థలంతో సువర్ణ వర్ణంతో ఒత్తైన కేశపాశములతో ఉందా లేదా అనిపిస్తున్న నడుముతో మంచి పొడుగైన చేతులతో సున్నితమైన వేళ్లతో గోళ్లతో వెలిగిపోతున్న ముఖంతో బయలుదేరింది అమ్మ. మందర పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ మందర పర్వతం మీద ఆ సమయంలో అంధకాసురుడు కళ్ళు లేకపోయి కూడా చూడగలిగే శక్తి పొందాడు కదా, వాడు అప్సరసల నాట్యం చూస్తున్నట్ట. ఓ అప్సరస ఏమో కళ్ళు పోస్తోంది, ఈ కళ్ళు ఫుల్లుగా పుచ్చుకుంటూ మధ్య మధ్యలో పాడండి అంటూ ఉంటే వాళ్ళు సరసాల జవరాలను అని పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు వింటాడు వీడు. సరిగ్గా ఆ సమయానికి జగన్మాత మరో అప్సర స్త్రీ రూపంలో అక్కడికి వచ్చింది. ఈ కొత్తగా వచ్చిన సుందరిని చూడగానే వీడికి మతిపోయిందండో, జగదేకమాత ఆవిడ, కానీ మాయారూపం ఎప్పుడు? అసలు సహజంగానే మాయకి లోబడినటువంటి వాడు, వ్యసనములకు గురి అయినవాడు తనను తాను మర్చిపోతాడు. అందులో కామాతురాణం నా భయం నా లజ్జ అన్నారు. కామాతురులకి సిగ్గు భయం అన్నీ పోతాయట, బిడియం అన్నీ విడిచిపెట్టేస్తారు, బిడియాన్ని వేయించిన వడియం నవిలినట్టుగా నవ్విలేస్తారు వాడు. అలాగా వీడు ఆ సుందరుడు చూడగానే మతి పోగొట్టుకుని, కాశిత్వం కళ్యాణి, ఓ సుందరి నీవెవరు, దైవీవా మానుషీచవా, నువ్వు దేవతా స్త్రీవా లేక మానవ స్త్రీవా? ఎంతో పూర్వం ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు అనగానే, ఒరే గుడ్డేడా నీకు నేను ఎలా కనపడ్డాను రాంది ఆవిడ, నేను గుడ్డివాడిని, కళ్ళిలా పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి, కానీ భగవంతుడైన బ్రహ్మ కళ్ళు లేకుండా చూడగలిగే ఓ మనోనేత్రం ఇచ్చాళ్ళే, అది వరం వల్ల సంపాదించాను అన్నాడు వాడు. ఓహో అలాగా, అయితే విను, నేనెవరినా? ఈ ప్రపంచంతో సంబంధం లేని దానిని, అలాగని ప్రపంచంతో సంబంధము ఉన్నదానిని, నీలాంటి దౌర్భాగ్యులకి మంచివాళ్ళకి కూడా నేనే తల్లిని, చరాచర జగత్తంతా నా వల్లే జన్మించింది, ఈ పిపీలికాది సమస్త బ్రహ్మ పర్యంతం ఉన్న ప్రాణులన్నీ నా నుంచే పుట్టాయి, ఎంతెందుకు? నేను జగన్మాతను అనుకో అనగవాడు పక్కపక్కనవి, జగన్మాతవా అయితే నా బిడ్డలకు కూడా తల్లి అవ్వకూడదా అన్నాడు వాడు. ఓ సమస్తానికి తల్లినే, ఒక్కసారి వచ్చి నన్ను ముట్టుకోరా అంది ఆవిడ. అనగానే వీడు వీళ్ళు ఆవిడ ముట్టుకుని ముట్టుకోగానే ఒక్కసారి వాడి తపశ్శక్తంతా సర్వనాశనం అయిపోయింది. బ్రహ్మగారు ఇచ్చిన వరం వల్ల ఇక వాడికి చావుకు దగ్గరకు వచ్చింది. అప్పుడు జగదేకమాత వికటాట్టహాసం చేసి భయంకర మహాకాళి రూపం ధరించి మూర్ఖుడా కామాంధుడవై జగన్మాతనైన నన్ను పట్టుకున్నావు, ఇక నీకు చావు దగ్గరకు వచ్చింది, ఈ శరీరం పోయే రోజులు వచ్చాయి, ఇక శివుడి శూలం దెబ్బకి ఎదురుదూడు అని మాయమైపోయింది. ఒక్క క్షణం వాడికి భయం వేసింది, చేతులారా మృత్యువు తెచ్చుకున్నాను అనుకున్నాడు. అంతలోనే బ్రహ్మవరాల వల్ల నన్నెవరు జయించగలరు అనుకున్నట్ట. రాక్షసుల యొక్క మూర్ఖత్వం అదే, రాక్షసులు ఎంత మూర్ఖులంటే సర్వనాశనం అయిపోతున్నా మేము విజయం పొందుతాం అనుకుంటారు వాళ్ళు, పతనం అయ్యేదాకా వాళ్ళకి పూర్తిగా తెలియదు. వెంటనే అమ్మవారు వెళ్ళి శివుడికి చెప్పింది, ఇక వెళ్ళి యుద్ధం చేయమని. ఈశ్వరుడు ప్రమథ గణాలను వెంట పెట్టుకుని అంధకాసురుడితో యుద్ధానికి వచ్చాడు. మహాభయంకర యుద్ధం మందర పర్వతం మీద శివుడికి అంధకాసుర సైన్యానికి జరిగింది. అద్భుతమైన యుద్ధం అంట. శివుడు కనిపించిన రాక్షసుండల్లా శూలంతో పొడిచి చంపేవాడు. ఈ చచ్చిపోయిన రాక్షసులందరినీ ఓ పక్కన పారేసేవారట రాక్షసులు. ఈ రాక్షసులందరినీ అక్కడ వారేయగానే శుక్రాచార్యుడు వచ్చి టింగ్ 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 అని మంత్రం చదివేసేవాడు. మంత్రం చదవగానే వీళ్ళు మళ్ళీ బయలుదేరేవారు. శివుడికి మతిపోయింది, ఏమిట్రా ఈ దుర్మార్గులంతా చచ్చిపోయినట్టున్నారు మళ్ళీ వస్తున్నారు ఏమిటి వీళ్ళు, శూలంతో నేను పొడిచి చంపిన వాళ్ళంతా మళ్ళీ బతికి వస్తున్నారా లేక నాకే భ్రమ కలిగిందా అనుకున్నట్ట. శివుడు కూడా అలా నటిస్తాడండి అప్పుడప్పుడు, ఆయన తెలియదు ఏమిటి ఏం జరుగుతుందో. అలాగా 9 రోజుల పాటు యుద్ధంలో రాక్షసులందరినీ శివుడు కొళ్ళగొడి చంపడం, వాళ్ళందరూ మళ్ళీ బిలబిల్లాడుతూ రావడం, చావడం బ్రతకడం, చావడం మళ్ళీ రావడం. అప్పుడు ఆయన పార్వతీదేవిని పిలిచి, పార్వతీ మతి నాకుపోయిందా లేక ఎవరికైనా పోయిందా, ఈ రాక్షసులంతా చచ్చినట్టే చచ్చి మళ్ళీ బతుకుతున్నారు, కారణం ఏమిటో తెలుసుకురా అనగానే, కారణం తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు స్వామి, మీరు కొడుకు కొడుకు అని శుక్రాచార్యుని నెత్తిమీద పెట్టుకుని వాడికి మృత సంజీవనం అనే విద్య ఇచ్చారు, తపస్సు చేశాడు కదా అని మెచ్చుకుని ఇచ్చారు. ఆయన ఏం చేశాడు, ఆ మంత్రం నీ మీదే ప్రయోగిస్తున్నాడు, మీ చేతిలో చచ్చిన వాళ్ళని మాత్రం బ్రతికించద్దని మీరు కోరితే వినిపించుకోలేదు, ఆయన మీ చేతిలో తెచ్చిన వాళ్ళు కూడా బతికిస్తున్నాడు. శిష్యపక్షపాతం ఈ దిక్మాలు కూడా ఏంటంటే, భార్గవులకి శిష్యులంటే ప్రాణం, వాళ్ళు ఎంత పాపాత్ములైనా వాళ్ళు ఎన్ని క్రూరమైన వేషాలు వేసినా గురుద్రోహం చేసినా క్షమించేస్తారు, ఈ గోత్రంలోనే ఉంది అది, వాళ్ళకి ప్రేమ ఎక్కువ. అందువల్లే నువ్వు వాళ్ళని చంపుతూ ఉంటే ఈ శిష్యుల మీద ప్రేమతో మళ్ళీ బ్రతికిస్తున్నారు అనగానే, వెంటనే ఆయన శుక్రాచార్యుడిని తీసుకురమ్మని నందీశ్వరుడిని పంపాడు. నందీశ్వరుడు వచ్చే సమయానికి కట్టలు కట్టలుగా కింద పడి చచ్చిపోయినటువంటి రాక్షసుల మీద మంత్రప్రయోగం చేసి వాళ్ళందరినీ బ్రతికించాడు శుక్రాచార్యుడు. వెంటనే నందీశ్వరుడు, మా స్వామివారు ఇచ్చిన మంత్రం స్వామివారి మీదే ప్రయోగిస్తూ ఉంటాయి మిస్టర్ శుక్రాచార్య అని 2 చేతులతో జాగ్రత్తగా ఎత్తి పట్టుకొచ్చి నందీశ్వరుడు పట్టుకొచ్చి శివుడి చేతిలో పెట్టాడు. అప్పుడు శివుడు, నందీశ్వర మంచి ఉపకారం చేశావు శుక్ర, ఇదే నువ్వు చేయవలసిన పని, నేను నీకు మృత సంజీవన అనే విద్య ఇచ్చింది దేనికని, ఏ కరోనా వైరస్కో పాపం భారతీయులు ఎవరన్నా చచ్చిపోతే పరమభక్తులు, అది కూడా హిందువులు చచ్చిపోతే రక్షించమని ఇచ్చా. ఈ మంత్రాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తావా, దా ఇలారా అని దగ్గరికి తీసుకుని శివుడికి అయినట్టే ప్రాణం. ఆ ప్రాణం వల్ల, ప్రేమ వల్ల ఏం చేశాడు, ఇంకో పని ఇంకో పని చేయకుండా అమాంతంగా కుడి చేత్తో పట్టుకుని నోరు తెచ్చి గుటుక్కుని మింగేశాడు. ఇప్పుడు నేను శివుడి కడుపులోకి వెళ్ళిపోయాడు. ఈ కథంతా వింటున్నటువంటి నారదుడికి మతిపోయింది. ఏమిటేమిటి, శుక్రాచార్యుల వారిని గుటుక్కుని మింగేశాడు శివుడు. శుక్రే నిగీర్ణే రుద్రేణ కిమకారుషుశ్చ దానవా. శుక్రాచార్యుడిని శివుడు మింగేసిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఆయన బతికాడా, ఏమయ్యాడు, కథ కమామిషు అంతా చెప్పు అనగానే అదే చెబుతున్నాను విను. ఇప్పుడు ఈ పార్వతీపతి శుక్రుడిని లోపలికి మింగాడు. శుక్రాచార్యుడికి అసలు పేరు శుక్రుడు కాదు చూడండి, కావ్యుడు ఆయన పేరు. భృగువు కొడుకు కనుక భార్గవుడు. ఈ కావ్యుడు మింగేయగానే ఇంకా రాక్షసులకి విజయం మీద ఆశపోయిందట. ఆ క్షణమే జయాశయ రహిత బభూవు. శుక్రాచార్యుడు ఉన్నంతవరకే వాళ్ళకి దిక్కు తప్ప ఆయన లేడుగా, వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది, మన గురువు గారిని కాస్త హరుడు మింగేశాడు, ఇక మనం నరకానికో స్వర్గానికో అరగక తప్పదనుకున్నారు. ఇక అప్పుడు చూడండి, ఈశ్వరుడు విజృంభించాడు, నందీశ్వరుణ్ణి పంపాడు, వెళ్ళు నంది ఈ రాక్షసుని చంపడానికి నేనంది కనగానే నందీశ్వరుడు విజృంభించి పెద్ద హుంకారం చేసి బుసలు కొట్టి కొమ్ములతో కొందని పొడి చంపాడు. కొమ్ముతో రొమ్ము చీల్చి కొందరిని చంపాడు, కొందరు దుమ్ములు విరగొట్టి చంపాడు, కొందరిని గిట్టలతో కొళ్ళబొడి చంపాడు, కొందరినేమో హుంకారంతో చంపేశాడు. మొత్తం మీద రాక్షసులందరినీ చీల్చి చెండాడేశాడు. ఇంతమంది చావడంతో అంధకాసురుడు వణికిపోయి ఇక చావు తప్పదనుకుని ధైర్యం చేసి పరాక్రమమే ప్రదర్శించి వీరుల్లో చచ్చిపోతాను అని శివుడి దగ్గరికి వచ్చాట. శివుడితో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శివుడు సోలంతో అంధకాసురుడిని అలా పొడిచి పైకెత్తేశాడు. పెద్ద సోలం శివుడిదంటే, అతి భయంకరమైన ఆ త్రిశూలంతో ఒక్క పోటు పొడిచి పైకెత్తగానే దానికి వేళ్లాడుతూ నెత్తురు కారుకుంటూ శివశివ శివశివ అన్న మొదలెట్టాడు. చావడు బ్రతకడు సోలానికి అలా దిగబడిపోయి ఉన్నట్ట, మహాబాధ పడిపోయాడు. అప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చింది. ఏమండి, వీడు నా పిల్లలకి తల్లి కావాలని కోరాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు జగన్మాతవి అందరికీ తల్లివి అని అంతరార్థం. తనకి, తన పిల్లలకి, అందరికీ తల్లి. తన పిల్లలకి అంటే అర్థం ఏంటి, నా పిల్లలకి అని అర్థం. వీడు నా పిల్లవాడే. వీడికి బ్రహ్మ శరీరం విడిచిపెట్టకుండానే శివుడి దగ్గరికి వెళ్ళే వరం ఇచ్చాడు. పోన్లిద్దరు పాప మన బిడ్డ అల్లాడిపోతున్నాడు. అందులో శుక్రాచార్యుడు అంటే నాకు చాలా అభిమానం. శుక్రుడు అంటే చాలా భక్తుడు మనకి. కావ్యుడి యొక్క ఈ శిష్యుడిని రక్షించండగానే ఈశ్వరుడు మళ్ళీ జాలిపడిపోయాడు. జాలిపడిపోయి అంధక నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు, మా గురువుగారిని ముందు బయటికి తీసుకురండి అన్నాడు. వాడు ఏదో నాకు వరం కావాలన్నా, సోలానికి దిగబడిపోయి చచ్చిపోతున్నవాడు ఇప్పుడు గురుభక్తి పొంది మా గురువుగారిని కడుపులో వేసుకున్నారు కదండి, మా గురువుగారిని చూడాలండి అన్నట్ట. అప్పటికి చాలా కాలంగా కడుపులో ఉన్నాడు పాపం మన కావ్యుడు శుక్రుడు. శివుడి కడుపు అంటే మాట్లాడండి, ఈ చరాచర జగత్తంతా శివుడి కడుపులో ఉన్నది. అనేక కోటి బ్రహ్మాండములు కడుపులో పెట్టుకున్నాడు ఆయన. గురుతరముగా తన కడుపున సరసిజ గర్భాండ భాండ చెయ్యములు గలయా హరుడు అన్నారు ఆయన. శుక్రాచార్యుడికి తెలుసు శివుడు అంటే ఏమిటో. శివుడి కడుపులో అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక బ్రహ్మాండం అంటే ఏమిటనమాట, ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాలు ఈ 14 కలిపి ఒక అండం అంటారు. ఇలాంటి 14 అండాలు కలిస్తే 14 లోకములు ఒక అండం, అలాంటివి 14 అయితే ఒక బ్రహ్మాండం. అలాంటి బ్రహ్మాండములు ఎన్ని కోట్లున్నాయో లేదటి అనంతాకాశంలో, అటువంటి అనేక కోటి బ్రహ్మాండ జనని అని అమ్మవారికి పేరు. అందుకే ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు ఆ తల్లి కడుపులో ఉన్నాయి. ఆ తల్లి శివుడిలో సగభాగం కాబట్టి అర్ధనారీశ్వరుడైన శివుడి కడుపులో ఎన్ని లెక్కలో లెక్కలేనన్ని నగరాలు, లెక్కలేనన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయి. బయట లోకాలు ఉంటాయి, ఆయన కడుపులోనూ లోకాలు ఉంటాయి. లోకములు లేకుండా శివుడి శరీరంలో ఒకే ఒక్క ప్రాంతం ఉంటుంది, అదే ఆయన కంఠస్థానం. ఎక్సెప్ట్ కంఠం, మిగతా అన్ని ప్రాంతములలో అనేక అనేక బ్రహ్మాండాలు ఉంటాయి. ఆ బ్రహ్మాండాల్లో పడిపోయాడు ఆయన. లోపల తిరుగుతూ ఉంటే కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు ఉన్నాయి, కొన్ని చోట్ల జలధారలు, కొన్ని చోట్ల భయంకరమైన మృత్యు గుహలు, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయట. అప్పుడు శుక్రుడు లోపల భయపడిపోతూ ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం గుర్వారోగమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్తనుకుంటూ శివుడిచ్చిన మృత సంజీవని విద్యను కూడా తలుచుకున్నాడు. మృత సంజీవని విద్య మహాప్రభావంతో శివుడి కడుపులోకి వెళ్ళి కూడా ఉడికిపోలేదు. గట్టిగా నీళ్లు మరగబెట్టి అందులో చేమదంపులు వేస్తేనే కాసేపటికి మెత్తగా ఉడికిపోతాయి. అప్పుడు ఆ పై తొక్క తీసేసి వాటిని చక్కగా వేయించుకుని తినేస్తున్నామే మనం. అటువంటిది ఈశ్వరుడి కడుపులో ఇన్ని బ్రహ్మాండాలు ఉన్న చోట అన్నాళ్ళు ఎలా బ్రతికాడు? కేవలం మృత సంజీవన విద్యా ప్రభావం. ఇప్పుడు అంధకాసురుడు మా గురువుగారిని బయటికి తీసుకురమ్మనగానే పార్వతీదేవి కూడా ఏమండే ఒక్కసారి మీ కడుపులో శబ్దం వినండి అని. అప్పుడు శివుడు చెవి ఇలా పెట్టి విన్నాడు. కడుపులో ఉన్నటువంటి శుక్రాచార్యుడు ఓం నమశివాయై చ నమశివాయ, ఓం నమశివాయై చ నమశివాయ, ఓం నమశివాయై చ నమశివాయ అంటున్నాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరికీ నమస్కారం. శివాయై పార్వతి కొరకు, శివాయ శివుని కొరకు నమః అంటున్నాడు. వాడు నేనంటే చాలా ఇష్టం అండి, వాడికి చాలా భక్తి. మా అబ్బాయి మీ కడుపులో ఉండి కూడా నన్ను విడిచిపెట్టట్లా, మీ భక్తుల్లో కొంతమంది మిమ్మల్ని మాత్రమే పూజిస్తారు, నన్ను పూజించరు. కానీ వీడు అలాగా చూసారా, ముందు నన్ను తలుచుకుని మిమ్మల్ని తలుచుకుంటున్నాడు. అటువంటి వాడిని రక్షించడం మీ ధర్మం. అంధకుడు కోరాడని కాదు, నేను జగన్మాత కోరుతున్నాను రక్షించండి అనగానే ఇంతమంది ఆయన మీద అభిమానంతో కోరుతున్నప్పుడు నేను మాత్రం కాదంటానా? ఎంతైనా తల్లి తల్లి అనిపించుకున్నావు నువ్వు, జగన్మాతవైనా సామాన్య మాతృమూర్తిలో ఉన్న ప్రేమను ప్రదర్శిస్తున్నావు అని వెంటనే గర్భంలో ఉన్న శుక్ర, నేను నోటితో నిన్ను మింగాను, నోటితో మళ్ళీ నిన్ను కక్కానంటే నువ్వు ఆ రోజు నుంచి వాంతి కింద మారిపోతావు. నోటితో కక్కితే దాన్ని వాంతి అంటారు. వాంతితో బయటకు వచ్చిన వాడు జగత్తులో భ్రాంతిలో పడి కొట్టుకు చేస్తాడు, వాడికి విలువ తగ్గిపోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావు, నా లింగము నుండి, నా శుక్రం చరమధాతువు నుండి బయటికి రా అన్నట. అప్పుడు ఆయన శివుడికి నమస్కరించి రుద్రవీర్యంలో కలిసి శివుని యొక్క లింగం ద్వారా బయటకు వచ్చాడు. ఈ చరమధాతువుని రుద్రవీర్యాన్నే శుక్రం అని కూడా పిలుస్తారు. శుక్రం నుండి బయటికి రాగానే అచ్చం రుద్రవీర్యంలో తెల్లగా మారిపోయాడన. అంత పూర్వం ఉన్న రంగు పోయి ఇప్పుడు పూర్తిగా తెల్లగా మారాడు. అంత పూర్వం బంగారపు రంగులో ఉండేవాట, తెలుపు రంగులోకి వచ్చాడు. శుక్రం నుండి బయటకు వచ్చాడు గనక కావ్యునికి శుక్రుడు అని పేరు వచ్చింది. అప్పటి నుంచి శివుడు కొడుకు అయిపోయాడు. శివపుత్రుడు అంత పూర్వం భార్గవుడు, ఇప్పుడు శుక్రుడు భృగు కొడుకే కాకుండా శివపుత్రుడు కూడా అయ్యాడు. పార్వతీ పరమేశ్వరుడికి అత్యంత భక్తితో నమస్కరించి, స్వామి ఎంత కరుణాస్వరూపుడివి నువ్వు, నీ గర్భంలోకి పంపి సమస్త లోకాలు చూపించావు, ఇప్పుడు మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చావు, నన్ను రక్షించు. అనంత పాదస్త్వమనంతమూర్తిరనంతమూర్ధాంతకర శివశ్చ అనంత బాహు కథమీదృశం త్వాం స్తోష్యేహ నృత్యం ప్రణిపత్య మూర్ధ్నా త్వమష్టమూర్తి త్వమనంతమూర్తి త్వమిష్టద సర్వసురాసురాణాం అనిష్టదృష్టశ్చ విమర్దకశ్చ స్తోష్యేహ నృత్యం కథమీదృశం త్వాం. ప్రభు, నీ దివ్యమంగళ రూపాన్ని కడుపులో నుంచి చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. అనంతమైనవి నీ పాదాలు, ఎన్ని పాదాలో లెక్కలేదు. లెక్కలేనన్ని పాదాలతో, లెక్కలేనన్ని చేతులతో, లెక్కలేనన్ని శిరస్సులతో, లెక్కలేనన్ని నేత్రాలతో, లెక్కలేనన్ని ఉదరములతో కనిపిస్తున్నావు నీవు. అష్టమూర్తి, 8 రూపాలతో జగత్తంతా వ్యాపించి ఉన్నావు. ఈ జగత్తంతా నీవే. ఇదిగో ఈ అశ్వత్థ వృక్షం నీవు, ఇక్కడున్న రాక్షసులు నీవు, ఆకాశం నీవు, భూమి నీవు, అనంతమంతా నీవే. ఈ చరాచర జగత్తులో ఉన్న సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నీ నీవే. నీవు కానిదంటూ లేదు. ప్రపంచం నీవు, సమస్తమైన శక్తులు నీవు, ఆనందం నీవు, జ్యోతిశాస్త్రం నీవు, నక్షత్రాలు నీవు, గ్రహాలు నీవు, భూమి నీ పాదం, అంభోనిధులు నీ కుక్షి, సముద్రములన్నీ నీ కుక్షి అన్నమాట, నీ పొట్ట. ఆకాశం నీ జుట్టు, అందుకే నిన్ను వ్యోమకేశుడు అన్నారు. అగ్నిహోత్రుడు నీ ముఖము మరియు మూడవ కన్ను, సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, నీ దంతములు ద్యోలోకాలు, ఇక నాసిక ఉన్నది, సమస్త దిక్కులు నీ నాసికలు, చెవులు ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉండేటటువంటి విదిక్కులు. విదిక్కులు అంటే ఏంటనమాట, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము పిలవబడే విదిక్కులేమో నీ చెవులు. చరాచర జగత్తులో ఉన్న జలమే నీలో ఉన్నటువంటి అమోఘమైన రేతస్సు, అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. నీవు ఆపదలను తొలగించేవాడివి, సృష్టి చేసేవాడివి, పోషించేవాడివి, సంహారకుడివి, సమస్తం నీవే అని పరిపరి విధాలుగా ప్రార్థించగా ఆయన సంతోషించి, నాయన నీకు మరల యథాశక్తిగా పూర్వం ఒకప్పుడు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి శక్తులు ఇస్తున్నాను, ఆ మృత సంజీవన విద్య కూడా ఇస్తున్నాను, ఇంకా నీకేం కావాలో కోరుకో అనగా అప్పుడు ఆయన ఇలా అండం మొదలుపెట్టాట. ఏమని అత్యద్భుతమైన స్తోత్రం చేశాడండి. ఇక్కడ ఒక మహాస్తోత్రం, మామూలు స్తోత్రం కాదు అది. నాకు మెచ్చుకుని మృత సంజీవనం ఇచ్చావు, ఏం వరం కావాలో కోరుకోమన్నావు, ఇప్పుడు నేను స్తోత్రం చేస్తున్నాను. ఇది ఒక గొప్ప కవచం, శివ కవచం అంటారు దీన్ని, శివపురాణంలో ఉన్న శివ కవచం. ఇలాంటి కవచాలు అన్ని వేళలా దొరకవు. ఈ కవచం ఎంత గొప్పదో శివుడు చెప్పాడు, అందువల్ల మీరు శ్రద్ధగా వినండి. ఓం నమస్తే దేవేశాయ, సురాసుర నమస్కృతాయ, భూతభవ్య మహాదేవాయ, హరిత పింగళలోచనాయ, బలాయ, బుద్ధిరూపిణే, వైయాఘ్రవసరచ్ఛదాయ, ఆరణేయాయ, త్రైలోక్య ప్రభవే, ఈశ్వరాయ, హరాయ, హరితనేత్రాయ, యుగాంతకరణాయ, అనలాయ, గణేశాయ, లోకపాలాయ, మహాభుజాయ, మహాహస్తాయ, శూలినే, మహాదముష్ట్రినే, కాలాయ, మహేశ్వరాయ, అవ్యయాయ, కాలరూపిణే, నీలగ్రీవాయ, మహోదరాయ, గణాధ్యక్షాయ, సర్వాత్మనే, సర్వభావనాయ, సర్వగాయ, మృత్యుహంత్రే, పారియాత్ర సువ్రతాయ, బ్రహ్మచారిణే, వేదాంతగాయ, తపోంతగాయ, పశుపతయే, వ్యంగాయ, సోలపాణయే, వృషకేతవే, హరయే, జటినే, శిఖండినే, లకుటినే, మహాయశసే, భూతేశ్వరాయ, గుహావాసినే, వేణాపణవతాళవతే, అమరాయ, దర్శనీయాయ, బాలసూర్యనిభాయ, శ్మశానవాసినే, భగవతే ఉమాపతయే, అరిందమాయ, భగస్యాక్షిపాతినే, పుష్ణోదశన నాశనాయ, క్రూరకర్తకాయ, పాశహస్తాయ, ప్రళయకాలాయ, ఉల్కాముఖాయ, అగ్నికేతవే, మునయే, దీప్తాయ, విశాంపతయే, ఉన్నతయే, జనకాయ, చతుర్థకాయ, లోకసత్తమాయ, వామదేవాయ, వాగ్దాక్షిణ్యాయ, వామతో భిక్షవే, భిక్షురూపిణే, జటినే, స్వయం జటిలాయ, చక్రహస్త ప్రతిస్తంభకాయ, క్రతవే, క్రతుకరాయ, కాలాయ, మేధావినే, మధుకరాయ, చలాయ, వానస్పత్యాయ, వాజసనేతి సమాశ్రమ పూజితాయ, జగద్ధాత్రే, జగత్కర్త్రే, పురుషాయ, శాశ్వతాయ, ధ్రువాయ, ధర్మాధ్యక్షాయ, త్రివర్త్మనే, భూతభావనాయ, త్రినేత్రాయ, బహురూపాయ, సూర్యాయుత సమప్రభాయ, దేవాయ, సర్వతూర్య నినాదినే, సర్వబాధా విమోచనాయ, బంధనాయ, సర్వధారిణే, ధర్మోత్తమాయ, పుష్పదంతాయ, విభాగాయ, ముఖ్యాయ, సర్వహరాయ, హిరణ్యశ్రవసే, ద్వారిణే, భీమాయ, భీమపరాక్రమాయ, ఓం నమో నమః. ఇందులో దేవదేవుని గురించి వత్త వర్ణించాడు. వ్యాఘ్రచర్మం ఉత్తరీయంగా ధరించావు, తేనె రంగు వంటి కళ్ళు కలిగిన వాడివి, మూడు కళ్ళు కలిగినటువంటి వాడివి, అరణ్య నుండి పుట్టిన యజ్ఞాగ్ని స్వరూపుడివి, పారియాత్ర పర్వతం మీద తపస్సు చేసిన వాడివి, నువ్వే బ్రహ్మచారివి, శివ మంగళ స్వరూపుడివి, మృత్యుంజయుడివి, వామదేవుడివి, అగ్ని ధ్వజంగా కలిగిన వాడివి, త్రినేత్రుడివి, కోటాను కోట్ల సూర్యుల యొక్క కాంతితో వెలిగిపోయే మహాత్మ, పుష్పదంత స్వరూప, ధర్మస్వరూప, ఓంకార స్వరూప, శివ నీకు నమస్కారం అని బీజాక్షరములతో ఒక మహాకవచ రూపంలో అత్యంత భక్తితోటి శుక్రాచార్యుడు జపించాడు. జపించి ఏమన్నాడు తెలుసా, ఈ స్తోత్రం ఇప్పుడు చేసింది కాదు, నీ కడుపులో ఉన్నప్పుడు ఈ స్తోత్రం చేయబట్టే నీ కడుపులో ఉండి కూడా నేను ఉడికిపోకుండా బయటకు వచ్చానన్నాడు ఆయన. అప్పుడు శివుడు, నా గర్భంలో ఉండగా నువ్వు తయారు చేసి చదివినటువంటి పవిత్రమైన స్తోత్రం మృత్యువు నుంచి బయట పారవేస్తుంది, భయంకరమైన రోగములు, అంటురోగములు ప్రబలినప్పుడు ఈ స్తోత్రం చేసుకున్నవాడు అంటురోగాలు తక్షణం ఒంటికి పట్టకుండా వదిలించుకుని ఆరోగ్యవంతుడై మృత్యువుని జయించి మళ్ళీ భూలోకంలో సుఖానందాలతో జీవిస్తాడన్నాడు. ఈ మహాస్తోత్రం వీలున్నంత వరకు ఏదో రకంగా సంపాదించండి, మీ అందరూ రేపు కూడా చేయడానికి ప్రయత్నించండి. ఏ అంటురోగము దగ్గరికి రాదట, దుర్మరణాలు రావు, ఆరోగ్యం ప్రసాదిస్తుంది. స్వయంగా చెప్పాడు శివుడు, శుక్రుడు ఈ మంత్ర ప్రభావంతో నా కడుపులో ఉడికిపోకుండా బయటికి బెట్టగట్టాడు. అంత గొప్ప మంత్రం ఇది. యమలోకానికి వెళ్ళిన వాడిని కూడా తిరిగి భూలోకానికి తీసుకొచ్చి పునర్జన్మ ఇచ్చేలా చేసే అంత గొప్ప మంత్రం ఇది. ఈ అపూర్వమైనటువంటి మంత్రం రహస్యాతి రహస్యం. నమ్మకం లేని వాళ్ళకి చెప్పకూడదట, నమ్మకం కలిగిన వాడికి ఇవ్వాలట. దీని నియమం ఒకటి ఉన్నది, ఏమిటంటే అది నా శఠాయ, శఠునికి ఇవ్వకూడదు, మొండాడికి ఇవ్వకూడదు, అవిశ్వాసంతో ఉన్నవాడికి ఇవ్వకూడదు, గురుభక్తి లేని వాడికి ఇవ్వకూడదు. వాడికి ఇస్తే ఏం లాభం, వాడు వేళాకోళం చేస్తాడు కదా. అందువల్ల భక్తి కలిగినటువంటి వాడు దీన్ని చేస్తే మృత్యువు తక్షణం మృత్యువు అవుతుంది, మనల్ని అనుగ్రహిస్తుంది. ఇప్పుడు శుక్రాచార్యుడు చాలా మంచి వరం ఇచ్చావు, ఈ కవచం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ అందజేస్తాను. ఇప్పుడు మరి మా అంధకాసురుడు కడుపులో ఉన్న గురువుగారు బయటికి రావాలని కోరిన మంచి శిష్యుడు, వీడి సంగతి ఏమిటనగా వాడికి బ్రహ్మవరం ఉంది, నేను అనుగ్రహిస్తున్నాను, అన్నిటికి మించి పార్వతి వాడిని బిడ్డగా భావించి రక్షించమందిగా అని వెంటనే చేశాడు. ఆయన స్థూలాగ్రం నుంచి వాడి కిందకి దింపాడు, దింపి తన జటాచూటంలో ఉన్న గంగలో అమృతం కలిపి వాడి మీద వర్షం చేయగానే ఆ క్షణమే వాడు ఆ గుడ్డాడు ఆ భయంకర రూపం విడిచిపెట్టి అందమైన ప్రమథగణాలలో ఒక రూపం ధరించాడు. ధరించి భక్తితో ఈశ్వరుణ్ణి పూజించాడు. అప్పుడు ఈశ్వరుడు, ఒరే నువ్వు మొండాడివి, భక్తితో పూజిస్తున్నావు ఇప్పుడు నన్ను, బ్రహ్మవరాలు కూడా పొందినవాడివి, ఈ క్షణం నుంచి ప్రమథగణాలలో కొన్ని గణములకు నువ్వు అధ్యక్షుడు అవుతావు, గణాధ్యక్షుడవై అంధకుడనే పేరుతోటే నన్ను సేవిస్తూ కైలాసంలో శాశ్వతంగా ఉండు. ఇంకేమైనా వరం కావాలంటే ఇంకేం కావాలి తండ్రి, ప్రమథగణాల్లో కొన్ని గణాలకు నన్ను నాయకుడిని చేసావు, అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎలాంటిదో అలాంటిది, అదే మాటలు కాదు ఇక్కడ. ఈ దరిద్రం పదవులేమో ఇవాడు ఉంటారు ఎప్పుదే కానీ శాశ్వతం అవి నాశనం లేనివి. నాకు ఒక్కే ఒక్క బాధ ఉన్నది, పార్వతీ విషయంలో కామమనే దోషం పొందాను నేను. జగన్మాతని, అఖిల లోకారాజ్యని గౌరవించి పూజించవలసిన దాన్ని అనరాని మాటలు అన్నాను. ఆ ఒక్క విషయంలోనే నేను భయపడుతున్నాను, అమ్మా నువ్వు నన్ను క్షమించాలి. పాపం 28వ శ్లోకంలో అన్నాడండి, అమ్మవారిని కామపు మాటలు మాట్లాడి బాధ పెట్టాను, నన్ను క్షమించు, దీనుండి అయిపోయాను, ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. మీరు ఆది దంపతులు, అందరికీ తల్లిదండ్రులు, ఎన్ని పిచ్చి వేషాలు వేసినా రక్షిస్తారు. చంద్రశేఖర, శంభో, జగన్మాత అంత పిచ్చి మాట మాట్లాడినా ఏమాత్రం క్రోధం చెందక దీనుండైన నన్ను రక్షించింది. అందుకే ఆవిడ జగన్మాత అన్నారు. నిజంగా ఇంకోటి ఎవడన్నా అయితే ఇలాంటి మాటలు మాట్లాడితే రక్షిస్తారా? అలా నాలాంటి వాడి పాపిష్టివాడి మాటలకు కూడా కనలి బాధపడక రక్షించమని కోరింది గనకే ఆవిడ సర్వలోకేశ్వరి అని పిలువబడింది. తండ్రి, ఇక మంచు ముత్యాలహారం చంద్రుడు శంఖం ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉండే నిన్ను, నీ పక్కన ఉండే అమ్మని చూచి రోజూ పూజిస్తాను. ఆది దంపతులు, మాతాపితరులు, జగత్పితరులు అటువంటి మిమ్మల్ని పూజించుకుంటాను. నాకు ఈ ఉత్తమ వరం ప్రసాదించు అనగా తథాస్తు. అంధక గణాధ్యక్షుడు అయ్యుండు, ఈ కైలాసంలో ఉండు. శుక్ర ఇంకేమన్నా వరం కావాలా అన్నాడు. స్వామి ఇన్ని వరాలు ఇచ్చావు కానీ ప్రజల్లో శాశ్వతంగా నా కీర్తి నిలబడాలి, ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది అన్నాడు. ఆయన ప్రజల్లో నీ పేరుండి ప్రజలు రోజు నిన్ను తలుచుకోవాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఉంది, ఈ ఉన్న రూపంతో నువ్వు గ్రహంగా మారితేనే ప్రజలు నీ ఆగ్రహానికి గురి కాకుండా రోజు నిన్ను పూజిస్తారు నీ అనుగ్రహం కోసం. ప్రజలు తలుచుకోవాలంటే అయితే వాడు శనిగ్రహమో శుక్రగ్రహమో ఇంకో గ్రహమో అవ్వాలి, ఓ మాదిరి వాడిని ప్రజలు గుర్తించుకోరు. నువ్వు తక్షణం ఇక్కడ నుంచి బయలుదేరి అవిముక్త క్షేత్రానికి, దివ్యక్షేత్రానికి, వారాణసి క్షేత్రానికి వెళ్ళు. వారణాసి క్షేత్రంలో లింగ ప్రతిష్టాపన చెయ్యి. ముందు నన్ను పూజించడం అయిపోయాక విఘ్నేశ్వరాదుల్ని పూజించాక నీ పేరు మీదుగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించు. నువ్వు శుక్రుడివి అని పిలువబడతావు కదా, నీ పేరు మీద ఆ లింగం శుక్రేశ్వర లింగము అని ప్రసిద్ధికెక్కుతుంది. అలా లింగాన్ని ప్రతిష్ఠించి నన్ను భక్తితో పూజించిన తర్వాత నేను నిన్ను తీసుకెళ్ళి గ్రహంగా మారుస్తాను, మహాబలమైన గ్రహంగా మారతావు. వెళ్ళు, నన్ను గోరింటాకు, ములుగోరింటాకు, దోర్వలు, తులసి, దేవగాంధారి, దర్భ యొక్క చిగుళ్ళు, నంజావర్త పుష్పాలు, అగస్త్య శాలదేవదారు పుష్పాలు వీటన్నిటితో పూజించు అనగా ఆయన వెంటనే వెళ్ళిపోయాట. ఎక్కడికి? పరమ పవిత్రమైన ముక్తి క్షేత్రానికి వారణాసికి వెళ్ళిపోయాడు. వెళ్ళక్కడ వారణాసిలో ఓ లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని 100,000 అభిషేకించాటండి ఆయన, ఒకసారి కాదు రెండుసార్లు కాదు. నేను ఆశ్చర్యపోయాను అన్నమాట. ఆయన పంచామృతై ద్రోణమితై లక్షకృత్వ ప్రయత్నత, లక్ష పర్యాయాలు. భక్తితో శివుణ్ణి అభిషేకించి పూజించాడు. కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శుక్రేశ్వరలింగం అని పేరు పెట్టాడు. ఇప్పటికి కూడా శుక్రేశ్వరలింగం ఉంది. మీరు చూసారుగా శుక్రేశ్వరలింగం అన్నపూర్ణాలయానికి ఎదురుగుండని పెద్ద లింగం ఎంత బాగుంటుందండి. కాశీలో లింగాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి, ఇదివరకన్నీ ఆక్రమణలో ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. ఆ లింగాలన్నిటికీ బంగారం లాంటి ఆలయాలు కడుతూ ఉంటే మనం నిజంగా ఈ శివపురాణంలో కాశీఖండంలో చెప్పబడిన లింగాలన్నీ మళ్ళీ కొద్ది రోజుల్లోనే చూస్తున్నాం. ఇప్పటికే చాలా మార్పు వచ్చేసింది. నిన్నగాక మొన్నటిదాకా అంటే కిందట ఆదివారం దాకా మా కుటుంబం వెళ్ళారు, అక్కడికి వెళ్ళి హాయిగా దర్శనం చేసుకుని వచ్చారు. వాళ్ళు చెబుతూ ఉంటే మతిపోతుందన్నమాట, ఎక్కడెక్కడ లింగాలు బయటపడుతున్నాయటండి, కొన్ని చోట్ల లింగం కింద లింగాలు, లింగం కింద లింగాలు అన్నీ ఉండిపోయాయట. అన్నీ ఆక్రమించి ఆక్రమించి కొట్లు కట్టి ఇళ్ళు కట్టి ఇంతకాలం ఇష్టం వచ్చినట్టు గడిపేశారు. ఇప్పుడు ఆ కొట్లన్నీ కొట్టేశాక గుట్లు రట్లు అవుతున్నాయి, అడుగునున్నటువంటి శివలింగాలన్నీ బయటకు వస్తున్నాయి. పాపిష్టాలు సిగపట్లు కొట్టుకుంటున్నారు, పుణ్యాత్ముల ఆనందంతో ఇలా చప్పట్లు కొట్టుకుంటూ భజన చేస్తున్నారు, ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఈ చప్పట్లు ఎందుకు కొట్టాలో చెప్పానుగా మీకు, పురాణాల్లో చెప్పారు. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఆ చెట్టు నిండా పెట్టలు ఉన్నాయి, అక్కడ గట్టిగా ఇలా చప్పట్లు కొడితే ఏమవుతాయి, పెట్టలు టపాట ఎగిరిపోతాయి. మనం చేసిన పాపములు కష్టములని కొన్ని చీకట్లు ఉన్నాయట. మన శరీరం ఒక వృక్షం, ఈ వృక్షం మీద ఆపదలు పాపములు అనే పెట్టలు ఉన్నాయి. ఈ పెట్టలు పోవాలంటే ఈ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మీకు అర్థమైందా, మనల్ని పరిపాలించే ప్రధానమంత్రి గారు ఎన్ని పురాణాలు చదువుకున్న పండితుడో, అందుకని రేపు రాత్రికి టప్పట్లు కొట్టండో మిమ్మల్ని రాత్రి 7 గంటలకని ఎందుకన్నారో, అటు జ్ఞానం అంటారు దాన్ని. చదువుకున్న పండితులకి తప్ప రహస్యాలు మామూలు వాడికి తెలియదు. యోగులండి వాళ్ళు, మహానుభావులు. వాళ్ళకి ఈ కామక్రోధాదులు ఈ రాగద్వేషాలు లేవు. భగవంతుడు మనల్ని అనుగ్రహించేశాడంతే. నేను దీని పద్య రూపంలో రాశాను. ఒకప్పుడు నా చిన్నప్పుడు భగవాన్ సత్యసాయిబాబా వారు నన్ను సన్మానం చేస్తే అక్కడికి వెళ్ళి ఆయన మీద 700 పద్యాలు ఆసుగారు సార్, 756 పద్యాలు సాయి అని ఒకటంతో. అందులో పద్యాలు ఏమన్నానో తెలుసా, చెట్లను గల పెట్టలు చప్పట్లకు నెట్లట్లు నరుని, పట్లను గల చీకట్లను భజనల చప్పట్లకు మటు మాయమనుచు పలుకుదు సాయి అని. చెట్ల మీద ఉన్న పెట్టలు చప్పట్లు కొట్టగానే ఎలా మాయమైపోతాయో, భజనల్లో చప్పట్లకి ఈ నరుడి చుట్టూతో ఉన్న చీకట్లు, అజ్ఞానం అనే చీకట్లన్నీ పటాపంచలైపోతాయని రాశాను. ఎన్నెన్ని పద్యాలు ఆ రోజుల్లో, ఆ అంటే పద్యం, ఓ అంటే పద్యం, పలిగితే పద్యం, అలిగితే పద్యం. మా ఇళ్లలో అలిగితే కూడా పద్యమే, అలిగితే కూడా పద్యమే. మా నాన్నగారు ఎప్పుడన్నా అమ్మ గురించి ఉత్తర్లో రాయకపోతే, ఆయనేమో వైజాగ్లో ఉన్నారు మా అన్నయ్య దగ్గర, అమ్మతో నేనేమో మా ఊళ్ళో ఉన్నా, ఉత్తరం రాసి నాన్నగారు ఇంటికి వచ్చేయండి అని ఉత్తరం రాస్తే, అమ్మ గురించి రాయకుండా ఉత్తరం రాస్తావని ఆయన సరదా పద్యం అంటారు, అరుగుడు పద్యం అంటారు. దాన్ని అమ్మను గురించి ఏమాత్రమును తలపెట్ట ఉత్తరమ్మున అని ఆయన పద్యం రాయగానే మళ్ళీ అమ్మ బాగుందో అని మళ్ళీ ఉత్తరం రాయవలసి వచ్చేది మాకు. అప్పట్లో ఫోన్లు లేవు కదండి. మరి తర్వాత ఈ ల్యాండ్ ఫోన్లు వచ్చాయి. పక్కింటి వాళ్ళ ఫోన్లకి వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ మేము పరిగెత్తి వెళ్ళలోకి వాళ్ళు పెట్టేసేవారు. ఎంత ట్రంకాలంటే అంత కష్టంగా ఉండేదో. ఇవన్నీ ఒక పక్కన పెడితే మొత్తం మీద ఎందుకు చెబుతున్నానంటే, ఎన్నో రకాలైన పద్యాలు ఇలాంటి దేవతలకి సంబంధించినవి రాశాను నేను. అసభ్యమైన పద్యములు ఎప్పుడూ రాయరా. మనం ఏమి ప్రజలకు అందించాలో అవన్నీ ఇచ్చాం. మొత్తం మీద ఆ పుణ్యాత్ముడు గట్టిగా చప్పట్లు కూడా కొడుతూనే నిజంగానే ఈ లింగాలన్నిటిని అభిషేకించి పూజించాడు. శివుడు చాలా సంతోషపడిపోయాడు. చిట్ట చివరిగా శుక్రాచార్యుడికి ఉన్న గొప్ప శక్తి గానశక్తి. ఇక్కడ రాశారు, గీత నృత్య ఉపహారైశ్చ సంస్తుత స్తుతిభిర్బహు. మంచి పాటలు పాడేవట. శుక్రాచార్యుడి కంఠం చాలా బాగుంటుందండి. అసలు ఈ శ్రీవత్సగోత్రం వాళ్ళకి రాని విద్య లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అలా తెగపాడేసేవట, నృత్యం కూడా చేసేవట. అప్పుడు శివుడు అతని మహాతపస్సుకి పూజకి భక్తికి మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు. తపోనిధే మహాభాగ భృగుపుత్ర మహాముని తపస అనేన తే నిత్యం ప్రసన్నోహం విశేషత. ఓ తపోనిధి, తపోనిధి అని పిలిచాడండు ఆయన. తపస్సుకి నిధి వంటి వాడి విను భృగుపుత్ర భార్గవ, ఏం కావాలో కొరుకో. నీ నృత్యం, నీ సంగీతం, నీ అర్చన, నీ లింగారాధన, నీ భక్తి, ఇవన్నీ నా చిత్తానికి హత్తుకున్నాయి. నేను మెచ్చాను, చెచ్చర విచ్చేశాను, ఏం కావాలో కొరుకో అనగా, ఇప్పుడు నిన్ను చూశాక, ఈ కాశీలో చూశాక ఇంకా నాకు ఏ కోరికలు లేవన్నాడు ఆయన. అంత పూర్వం నా పేరు జగత్ ప్రసిద్ధికి ఎక్కాలని కోరినవాడే, కాశీలో పరమేశ్వరుని చూశాక ఇంకా కోరికలే ఉంటాయి. త్వంభాభిరాభిరభిభూయ తమస్సమస్తమస్తన్నయస్య భిమతాని నిచాచరాణాం దేదీప్యసే దినమణే గగనే హితాయ లోకత్రయస్య జగదీశ్వర తన్నమస్తే. నువ్వే ఈ చరాచర జగత్తుని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, లయం చేసుకుంటున్నావు, రాక్షస సంహారకుడివి, దేవతలను అనుగ్రహించేవాడివి, భక్తులకు సమస్తం ప్రసాదించే, ఆకాశానికే మడియైన సూర్యుడే కుడికన్నుగా పెట్టుకున్న నీకు నమస్కారం. త్రిలోకాధిపతి నీకు నమస్కారం. సమస్త లోకేశ్వర నీకు నమస్కారం అంటూ అష్టమూర్తిని అష్టకంతో స్తుతించాడు. అప్పుడు ఆయన, ఈ క్షణమే నిన్ను ఒక గ్రహంగా మారుస్తున్నాను. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు, మీ 9 మంది గ్రహ రూపంలో ఆకాశంలో ఉండండి. మీకు ఒక క్రమ పద్ధతి పెడుతున్నాను. మీరందరూ నన్ను పూజించిన వాళ్ళే, అందరూ కాశీకి వెళ్ళి వారి పేరు మీదుగా లింగాలు ప్రతిష్ఠించిన వాళ్ళే కదా. సూర్యుడు ఆదిత్యేశ్వర లింగం, చంద్రుడు చంద్రేశ్వర లింగం, కుధుడు కుజేశ్వర లింగం, బుధుడు బుధేశ్వర లింగం, గురువుగారు బృహస్పతిశ్వర లింగం, శుక్రుడు శుక్రేశ్వర లింగం, శని శనీశ్వర లింగం, రాహువు రాహ్వీశ్వర లింగం, కేతువు కేత్వీశ్వర లింగం అనే పేరుతో లింగాలు ప్రతిష్ఠించారు. కాబట్టి వాళ్ళందరూ లింగాలు ప్రతిష్ఠించిన పుణ్యం వల్ల శివానుగ్రహంతో గ్రహాలు అయ్యారు. ఓ మాదిరిగా వాళ్ళకేం గ్రహ పదవి రాలా. మిమ్మల్ని ఏం చేస్తున్నాను, తూర్పు దిక్కుకి సూర్యుడు ఉండుగాక, ఆ సూర్యుడికి ఎదురుభాగంలో శుక్రుడు ఉండుగాక. అందుకే ఎప్పుడు కూడా ఉదాహరణకి నేనే సూర్యుడు అనుకుంటే ఇదిగో ఎదురుగుండా భాగంలో శుక్రుడు ఉంటాడు. ఈ శుక్రుడికి పక్కన చంద్రుడు ఉండుగాక, సూర్యుడికి కుడివైపున చెయ్యి దగ్గర అంగారకుడు ఉంటాడు. ఇక సూర్యుడికి ఎడం వైపున చేతి వైపు బృహస్పతి ఉంటాడు. ఇదిగో ఈశాన్య దిక్కులో అక్కడ బుధుడు ఉంటాడు. ఇప్పుడు సూర్యుడికి సరిగ్గా వెనక భాగంలో ఆయనకి ఛాయాదేవికి పుట్టిన శనైశ్వరుడు ఉండుగాక. సూర్యుడికి కుడివైపున్న శనైశ్వరుడికి ఉన్న భాగంలో రాహువు, శనైశ్వరుడికి ఈ ఎడంవేపు భాగంలో అనగా వాయువ్య దిగ్భాగంలో కేతువు ఉండుగాక. ఇలా మీ నవగ్రహాలు ఈ మార్గంలో ఉండి ప్రజలను అనుగ్రహించండి. అందులో నువ్వు మహాశక్తివంతుడివి, కోటి సూర్యుల కాంతితో ఉంటావు, చీకట్లు పారద్రోలుతావు, తెల్లగా మెరిసిపోతావు. నీవు ప్రజల్ని పట్టుకున్నప్పుడు శుక్రమహాదశ అంటారు ప్రజల్ని. ఆ శుక్రమహాదశ కాలంలో ఈ అవతల వాడి జాతకం మహర్జాతకం అయిపోతుంది. ఆ జాతకాన్ని ఎవరు పట్టుకోలేరు కదా, అందుకే శుక్రమహాదశ అంటారండో. దశల్లో కల శుక్రమహాదశ చాలా గొప్పది, నీవు అందరినీ అనుగ్రహించు. కానీ డైరెక్ట్గా నీ ఎదురుగుండా నిలబడకుండా కొంచెం పక్క నుండి నిన్ను పూజించిన వాడికి శుభాలు ఇయ్యి, ఎదురుగుండా నిలబడితే మాత్రం వాడిని భ్రష్టుండి చెయ్యి అన్నాడు ఆయన. ఆ మాట కూడా చెప్పాడు ఇక్కడ, అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో శుక్రాచార్యుడికి ఇప్పుడు ఉదాహరణకి నేను నా ఎదురుగుండా డైరెక్ట్గా ఉండకూడదు, కొంచెం ఇటో ఇటో ఉండి పూజిస్తే మహాజాతకం ఇస్తాడట. ఎదురుగుండా ఉంటే మాత్రం కార్యనాశనం అవుతుంది. 45వ శ్లోకంలో చెప్పారు ఏమని, అపిచత్వాం కరిష్యంతి యాత్రాం నార్యో నరోపివా తేషాం త్వదృష్టిపాతేర్ సర్వం కార్యం ప్రణశ్యతి. నీకు అటో ఇటో కొంచెం పక్కగా ఉండి నిన్ను పూజించిన వాళ్ళు చక్కగా ఉంటారు. నీకు ఎదురుగుండా ఉండి నీ దృష్టికి వాళ్ళు పాత్రులైతే మొదనష్టులు అవుతారు వాళ్ళు, వాళ్ళకి కార్యం ప్రణశ్యతి. అందుకే శుక్రుడికి శనికి ఎప్పుడూ కూడా ముఖాముఖి నిలబడకూడదు, కొంచెం పక్కకు నిలబడాలి. ఏం పెద్ద కష్టమే ఉందండి అది, అసలు ఎప్పుడైనా ఆలయాల్లో కొంచెం అటో ఇటో పారిశ్యంలో ఉండి దేవతల్ని పూజిస్తే మంచిదని చేస్తాను అనమాట. ఓ మాదిరి వాడు ఎప్పుడు ఆ పక్కకే ఉండాలి. ఇలా అనేక వరాలు ఇచ్చాడు. నీ వరాలు పొందిన వాళ్ళకి అధిక సంతానం ఉంటుంది, బలం ఉంటుంది, పుత్ర సంతానం ఉంటుంది, సుఖం పొందుతారు, ఆరోగ్యంగా ఉంటారని అనేక వరాలు ఇచ్చి ఈ కథ విన్నటువంటి వాళ్ళందరికీ అనారోగ్యములు తొలగి ఆరోగ్యములొచ్చుగాక అన్నాడు. మీరందరూ కూడా మంచి ఆరోగ్యవంతులు అవ్వాలి. ఈ భయంకరమైన ఒక మహమ్మారి అని అందరూ పిలుస్తున్నటువంటి రోగం నుంచి విముక్తి పొందుతారు. మన భారతదేశం చాలా బాగుంటుంది. మన హైందవ జాతి, శ్రౌత ధర్మం, స్మార్త ధర్మం భూమి ఉన్నంతకాలం ఉంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.